ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
రైతు సోదరులకు నమస్కారం. ఈ వారం చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక మంచి అంశంతో మీ ముందుకు వస్తున్నాం. రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల విద్యార్థులం.
ఈ రోజు మనం సేంద్రియ వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
అన్నారం అనే ఒక గ్రామంలో ఇద్దరు రైతులు అనగా వీరారెడ్డి, ఇంద్రారెడ్డి మరియు వ్యవసాయ అధికారి ఇంకా శాస్త్రవేత్తల మధ్య జరిగిన సంభాషణను చూద్దాం.
ఇప్పుడు మనం ఇద్దరు రైతుల మధ్య జరిగిన సంభాషణ విందాం.
ఓ ఇంద్రారెడ్డి, ఎడుగో వేస్తున్నావు?
ఇప్పుడే పొలం కాడ నుండి వస్తున్నాను.
మరి ఎందుకు అట్లా పరిచయం వస్తున్నావు?
ఏమని చెప్పుకోను, ఎవరికని చెప్పుకోను.
అది ఏమైంది గట్లా అంటో నాకు చెప్పు కదా. నేనింట
ఈ పారి పొలంలో దిగుబడి చాలా తగ్గింది, పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. ఏం చెయ్యను?
ఎందుకింద్రారెడ్డి, నువ్వు ఎరువులు చక్కగా వాడలేవా?
ఎందుకు, మన కాంతారావు దుకాణం నుండి తెచ్చి బస్తాలు బస్తాలుగా ఎరువులు వేసినా లాభం లేదు, పెట్టిన పైసలన్నీ గంగలో పోయాయి.
అయ్యో అట్లనా, అసలు ఏం ఎరువులు వాడినావు?
అవే కాంతారావు దుకాణం నుండి తెచ్చిన రసాయన ఎరువులే.
ఇంతకుముందు ఏమి వాడినావు మరి?
ఎప్పుడూ అక్కడే కొంటాను. మొదట్లో దిగుబడి మంచిగా వచ్చినా రాను రాను దిగుబడి మొత్తం తగ్గిపోయింది.
అవునా? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు?
అదే నాకు కూడా అర్థమైతలేదు. ఇట్లా అయితే రాబోయే కాలంలో పొలం మొత్తం అమ్ముకోవాల్సిందే.
నాకు కూడా అదే భయం ఉంది. సరేలే, మన ఏవోసార్ దగ్గరికి పోయి ఏమంటాడో చూద్దాం.
నాకు కూడా అదే భయం ఉంది. సరేలే, మన ఏవోసార్ దగ్గరికి పోయి ఆలోచిద్దాం.
ఇద్దరు రైతులు కలిసి వ్యవసాయ అధికారి గారితో చేసిన సంభాషణ విందాం.
నమస్తే సార్.
నమస్తే సార్.
నమస్తే అండి. చెప్పండి, ఏం సంగతి, ఇట్లా వచ్చారు?
ఏం చెప్పాలి సారు, నేను 20 ఏళ్ల సంధి వ్యవసాయం చేస్తున్నా. అప్పట్లో దిగుబడి బానే ఉండే, కానీ 2-3 ఏళ్ల సంధి దిగుబడి తగ్గుకుంటా వస్తుంది. నేను మంచి రకం విత్తనమే వాడుతున్నా, అవసరమైన దానికంటే ఎక్కువ ఎరువులే వేస్తున్నా, నీళ్లు కూడా మంచిగానే ఇస్తున్నా, అయినా కానీ దిగుబడి తగ్గింది, ఎందుకో అర్థమైతలే.
నా పొలం కూడా పోయినసారి ఇలానే అయింది, కానీ ఈసారి ఒక సార్ వచ్చి ఒక ప్యాకెట్ ఇచ్చాడు. దాన్ని 1 హెక్టార్ భూమికి సల్లుకో అని ఇచ్చాడు. దాన్ని సేద్యంలో వేసినప్పటి నుంచి పంటలో కాస్త మార్పు వచ్చింది.
మీరు మంచి విత్తనాలు వాడారా?
మేము వాడేది ఎక్కువ దిగుబడి వచ్చే విత్తనమే.
అట్లనా, ఎక్కువ ఏ ఎరువులు వాడారు?
మేము మా ఊర్లో ఉన్న ఎరువుల దుకాణం నుండి రసాయన ఎరువులు కొనుక్కొచ్చి వాడినాం.
మొదట్లో మంచిగానే వచ్చాయి, కానీ రాను రాను దిగుబడి మొత్తం తగ్గింది.
మీ పొలంలో పురుగుల బాధ ఏమైనా ఉందా?
లేదు సార్, ఈసారి నేను మంచి మందులే వాడాను, పురుగుల బాధ ఏం లేదు.
అయితే ఇది మీరు అధికంగా రసాయన ఎరువులు వాడడం వల్ల వచ్చిన సమస్య, అందుకే భూసారం తగ్గిపోయింది, దాంతోపాటు దిగుబడులు కూడా తగ్గాయి.
అట్లనా సార్? ఇప్పుడు ఎట్లా మరి?
అయితే ఇప్పుడు ఏ ఎరువులు వాడాలి? ఇంతకంటే ఎక్కువ ఖర్చు ఉన్న ఎరువులు వాడాలనా, లేకపోతే మధ్యలో మంచి ఎరువులు ఏమన్నా చెప్పురు సార్?
మీరు ఎంత మంచి రసాయన ఎరువులు వాడినా మీ ఖర్చు పెరుగుతుంది, కానీ మీ దిగుబడి మాత్రం ఏ మాత్రం పెరగదు.
అవునా సార్? మరి ఇప్పుడు ఎట్లా సార్, ఇంతేనా మా పరిస్థితి?
ఎందుకయ్యా అంత పరేషాన్ అవుతున్నావు?
మీరు పరిష్కారం చెప్తారని మీ దగ్గరకు వస్తే మీరు కూడా ఇట్లనే అంటున్నారు, మా గతి ఎట్లా సార్?
అట్లా కాదయ్యా, మీరు వాడే రసాయన ఎరువులు మంచిదో, కానీ మోతాదు కొంచెం తగ్గించుకుని దానికి బదులుగా సేంద్రీయ ఎరువులు వాడాలి.
అట్లయితే ఎట్లా సార్? అసలు ఎరువులు వేస్తేనే దిగుబడి లేదు, ఇంకా ఎరువులు వేయకపోతే దిగుబడి ఏమొస్తుంది?
మనకు కొత్తగా వచ్చిన పద్ధతుల్లో సేంద్రీయ వ్యవసాయం అనే నూతన పద్ధతి కనుగొన్నారు. ఇది మనకు కొత్త పద్ధతి అనిపించినా ఇది మన తాతల కాలం నుండి అనుసరిస్తున్న పద్ధతి.
అంటే ఏంటిది సార్?
ఈ రోజుల్లో టీవీలలో, పేపర్లలో ఈ సేంద్రీయ సాగు గురించి చెప్తున్నారు, మీరు చూడలేదా?
అవునవును, నాకు మొన్న పేపర్లో చదివినట్లు గుర్తుంది, కానీ నాకు ఏం అర్థం కాలేదు సార్.
సేంద్రీయ వ్యవసాయం అనగా ఎటువంటి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా కేవలం ప్రకృతి సిద్ధమైన ఎరువులు, వేపపిండి వంటి పదార్థాలు వాడి పంట పండించడం.
సార్, పశువుల పేడ ఎరువు గురించేనా మీరు మాట్లాడేది?
అవును, వాటి నుండి పొందినవే.
కానీ అట్లా కావాలంటే మస్తు పెండ కావాలి కదా సార్. అంత పెండ కావాలి అనంటే మన దగ్గర ఉన్న జీవుల దగ్గర నుంచి తీసుకోలేము కదా సార్. జీవులు ఉన్నవే చాలా తక్కువ.
పేడ అని మాత్రమే కాదు, ఇంకా చాలా రకాల జీవన ఎరువులు అందుబాటులో ఉన్నాయి.
జీవన ఎరువులు అంటే ఏంటివి సార్?
జీవన ఎరువులు అనగా మనం పంటకు వేసే నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాలను రసాయన రూపంలో కాకుండా భూమిలో ఉండే సూక్ష్మజీవుల ద్వారానే ఈ పోషకాలను అందజేయగలం. వీటిలో నత్రజని, భాస్వరం, పొటాష్ అందజేయడానికి వివిధ రకాల సూక్ష్మజీవులు అందుబాటులో ఉన్నాయి. వీటిని వాడడం వలన భూసారం పెరిగి పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది.
వీటిలో వివిధ రకాలు ఉంటాయి అన్నారు కదా సార్, వీటి గురించి క్లుప్తంగా చెప్తారా?
చెప్తాను. నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు రైజోబియం, అజోస్పైరిల్లం, అజిటోబాక్టర్. భాస్వరం కరిగించే ఎరువులు పొటాషియం ని మొక్కలకు అందించేవి, జింకును కలిగించే సూక్ష్మజీవులు దొరుకుతాయి.
మరి వీటిని అన్ని పంటలకు వాడుకోవచ్చా సార్?
మీరు రసాయన ఎరువులను ఎలా అయితే వాడుతున్నారో అలానే వీటిని కూడా వాడుకోవచ్చు.
జీవన ఎరువుల ప్రాముఖ్యత గురించి, వాటి యాజమాన్యం గురించి, ఎలా వాడుకోవాలో ప్రక్కనే ఉన్న మన శాస్త్రవేత్త దగ్గరకు వెళ్దాం. ఆయన మీకు అర్థమయ్యేలా వివరిస్తారు.
ఏవో మరియు రైతులు శాస్త్రవేత్త దగ్గరకు వెళ్లిన తర్వాత సంభాషణ.
గుడ్ మార్నింగ్ శాస్త్రవేత్త గారు.
నమస్కారం సార్.
సార్, ఈ రైతులు అన్నారం గ్రామం నుండి వచ్చిన రైతులు ఇంద్రారెడ్డి మరియు వీరారెడ్డి. వీరికి జీవన ఎరువుల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి తెలియజేయండి సార్.
ఒకప్పుడు వ్యవసాయం అంటే పచ్చని పొలాలు, పాడి పంటలు, పశు సంపదతో సమృద్ధిగా ఉండేవి. ప్రతి రైతు ఇంట పేడ, గడ్డి వంటి వ్యర్థాలతో కూడిన కుప్పలు ఉండేవి. దీనిని రైతులు దుక్కి దున్నిన తర్వాత పొలంలో చల్లేవారు. దీని వలన భూమికి జీవ ఎరువు తోడవుతుంది. హరిత విప్లవం కారణంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల ప్రోద్బలంతో రైతులు క్రిమి సంహారక మందులు, రసాయన ఎరువులు, యంత్రాలు వాడటం వలన మొదట్లో మంచి దిగుబడులు సాధించిన రైతులకు శ్రమ తగ్గడం వంటి పరిణామాలతో పాడి పంటలను రైతుల నుండి దూరం చేసి పశు సంపదను నిర్లక్ష్యం చేశాం.
జీవన ఎరువుల గురించి ఇప్పుడు కొంచెం అర్థమైంది సార్, మరి వీటి యొక్క ఉపయోగాలు కూడా చెప్తారా? వీటి వలన లాభాలు ఏంటి సార్?
సేంద్రీయ జీవన ఎరువులు వాడటం వలన మొక్కలకు అవసరమైన ముఖ్య సూక్ష్మ పోషకాలు తగు మోతాదుల్లో లభ్యమవుతాయి. నేల ఉత్పాదకత, భూసారం నిలకడగా ఉంటుంది. పంట నాణ్యత వృద్ధి చెందుతుంది. మొక్కకు పోషకాలు బాగా అందుబాటులోకి వస్తాయి. పోషకాలను ఇముడ్చుకునే గుణం నేలకు అధికమవుతుంది. ఇంకా చీడపీడల ఉధృతి తగ్గుతుంది. నేలలోని మొక్కలకు హాని కలిగించే శిలీంద్రాలు, నులిపురుగుల ఉధృతి చాలా వరకు తగ్గుతుంది. నేలలో తగినంత సేంద్రీయ పదార్థం వృద్ధి చెందుతుంది. నేల గుల్లబారుతుంది. వేర్లు బాగా చొచ్చుకునిపోయే లక్షణం కలిగి ఉంటాయి.
అవునా సార్, జీవన ఎరువుల గురించి ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ మన రైతులు ఎందుకు వాడటం లేదు? ఎందుకు ఇవి వాడుకోని కష్టలేవు?
చూడు వీరారెడ్డి, పూర్వకాలంలో మన తండ్రులు సంవత్సరానికి ఒకటే పంట వేసేవారు. కానీ ఇప్పుడు రసాయన ఎరువులు, క్రిమి సంహారక ఎరువులు, యంత్రాలు వాడటం వలన సంవత్సరానికి 2 లేదా 3 పంటలు వేస్తున్నాం. పూర్వకాలంలో సేంద్రీయ ఎరువులను మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు వాటి వాడకం పూర్తిగా తగ్గిపోతుంది.
అవును సార్, నిజమే. ఇప్పుడు ఒకటే పంట తీస్తున్నారు సంవత్సరానికి.
ఇవే కాకుండా వీటిని వాడటంలో మొదట్లో దిగుబడి మామూలుగా ఉన్నా రానున్న పంటలలో దిగుబడులు అధికంగా వస్తాయి. వీటి వాడక గురించి చాలా మంది రైతులకు అవగాహన లేదు.
నీకు అప్పట్లో ఎవరో ఒకసారి ఒక ప్యాకెట్ ఇచ్చింది అన్నావు కదా, అది ఏందో కాదు, ఈ జీవన ఎరువే.
అవును సార్, అందుకేనేమో నా పంటలో 2వ సారి తక్కువ నత్రజని వేసినా కూడా పంట దిగుబడి తగ్గలేదు.
అందుకే మీరు ఈ జీవన ఎరువులు వాడాలి.
సరే సార్, వాడుతాం. కానీ మాకివి ఎక్కడ దొరుకుతాయి?
వీటి గురించి మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మనకు దగ్గరలో ఉన్న రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాలలో జీవన ఎరువుల ఉత్పత్తి కేంద్రం ఉంది. దీనిలో మనకు కావలసిన 7 రకాల జీవన ఎరువులు లభిస్తాయి. ఆ 7 రకాలు ఏవనగా, మొదటగా నత్రజనిని అందించే బ్యాక్టీరియాలు రైజోబియం, అజటోబాక్టర్, అజోస్పైరిల్లం, బ్రాడీ రైజోబియం. రైజోబియం, ఈ రైజోబియం ఒక్కొక్క పంటకు ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. కావున రైతులు ఏ పంటకు వాడవలసిన కల్చర్ను ఆ నిర్దేశించిన పంటలకు మాత్రమే వాడాలి. 2వది అజటోబాక్టర్. ఈ జీవన ఎరువును అన్ని వాణిజ్య పంటలైన మిరప, పత్తి, చెరుకు, ప్రొద్దుతిరుగుడు, కుసుమలు, ఆకుకూరలు, కూరగాయలు, పూలు మరియు పండ్ల తోటలలో తగిన మోతాదులో వాడి మంచి ఫలితాలు పొందవచ్చు. 3వదిగా అజోస్పైరిల్లం. ఈ జీవన ఎరువు వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, రాగి, సజ్జ, ప్రొద్దుతిరుగుడు, కూరగాయలు మరియు అరటి మొదలైన పంటలకు బాగా ఉపయోగపడుతుంది. నత్రజనే కాకుండా భాస్వరాన్ని అందించే జీవన ఎరువులు ఉన్నాయి. భాస్వరం కరిగించే బ్యాక్టీరియా, భాస్వరాన్ని కరిగించే శిలీంద్రం. ఈ జీవన ఎరువులను అన్ని రకాల పంటలలో నత్రజని బ్యాక్టీరియాతో పాటు వాడుకోవచ్చు. ఇవే కాకుండా పొటాషియం కరిగించే బ్యాక్టీరియా, ఈ జీవన ఎరువును కూడా అన్ని రకాల పంటలలో నత్రజని మరియు భాస్వరంతో కూడా వేసుకోవచ్చు. అంతేకాకుండా వాటిని ఎలా ఉపయోగించుకోవాలో, వాటిని మనం ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎంత మోతాదులో వేయాలో, ఏ జీవన ఎరువు ఏ పంటకు వేయాలో, వీటి గురించి అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు మనకు వివరించి చెప్తారు. దీనికై అక్కడ ఉన్న శాస్త్రవేత్త డాక్టర్ త్రివేణి మేడంను మనం సంప్రదించాలి.
అవును సార్, మరి వ్యవసాయ కళాశాలలో లభిస్తాయంటున్నారు కదా, మరి వాటి ఖరీదు ఎక్కువ ఉంటదేమో కదా సార్?
అంతగా ఉండదు, మనకు సరసమైన ధరలోనే, అనగా వీటి యొక్క 500 గ్రాముల ప్యాకెట్ను కేవలం 50 రూపాయలకే వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు తమ ఉత్పత్తి కేంద్రంలో మనకు అందుబాటులో ఉంచడం జరిగింది.
అవునా సార్? అయితే ఈ రోజే పోయి కొనుక్కుంటాం సార్.
నమస్కారం సార్, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఈ సంవత్సరం వ్యవసాయ కళాశాల రాజేంద్ర నగర్ లోకి వెళ్లి ఈ జీవన ఎరువులను కొనుగోలు చేసి రసాయన ఎరువులపై పెట్టే ఖర్చును తగ్గించి మా భూముల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
ఈరోజు మన చేనుక బుర్లలో ఆహారంలో ఉప్పు యొక్క విశిష్టత మరియు దాని వినియోగం గురించి తెలుసుకుందాం. మన దైనందిన జీవితంలో ఉప్పుకు ఎంతో విశిష్టత ఉంది. అది ఆహార పదార్థాలకు రుచిని కలిగించే ఒక ముఖ్యమైన పదార్థం. పురాతన కాలం నుండి ఉప్పును ఆహార పదార్థాలు నిల్వ చేయటానికి ఉపయోగించారు. మనం వంటకాలలో వాడే ఉప్పు సోడియం క్లోరైడ్ రూపంలో ఉంటుంది. వంట సోడా, బేకింగ్ సోడా, మోనోసోడియం గ్లూటామేట్ వంటి రుచి వాసన కోసం ఆహారంలో కలిపే పదార్థాలలో కూడా ఉప్పు సోడియం రూపంలో ఉంటుంది. మన శరీరంలోని నీటిలో ఉప్పు ఒక ముఖ్యమైన ఖనిజ లవణం. ఇది మన శరీరంలో నరాలు పనిచేయడానికి, శరీరంలో నీటి శాతం సమతుల్యం కావడానికి ఎంతో సహాయపడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి ప్రకారం ఆరోగ్యవంతులైన వారు రోజుకు 5 గ్రాముల ఉప్పును తీసుకోవాలి. మన శరీరానికి కావలసిన ఉప్పు మనం పనిచేసే తీరుని బట్టి, మన ఆరోగ్య పరిస్థితిని బట్టి, వాతావరణంలో ఎండ శాతాన్ని బట్టి ఉంటుంది. ఎండలో పనిచేసే వారిలో ఎక్కువ పనిచేసే వాళ్ళు చెమట రూపంలో ఎక్కువ ఉప్పు నష్టపోతారు, కాబట్టి వారు ఎక్కువ ఉప్పును తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారంలో కలుపుకునే ఉప్పే కాకుండా వివిధ ఆహార పదార్థాలలో ఉప్పు సోడియం రూపంలో ఉంటుంది. కొన్ని ఆహార పదార్థాలలో సోడియం శాతం ఎక్కువగాను, కొన్ని ఆహార పదార్థాలలో తక్కువగాను ఉంటుంది. మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా రోజుకి సుమారు 300 నుండి 500 గ్రాముల సోడియంను పొందుతాము. ధాన్యాలు, పప్పుధాన్యాలు, కాయగూరలు, పాలు, మాంసము, చేపలలో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఉప్పు తినడం వలన పొట్టలోపలి మ్యూకస్ పొర దెబ్బతింటుంది. దీని వలన జీర్ణకోశ వ్యాధులు, క్యాన్సర్ లాంటి జబ్బులు రావచ్చును. మాంసకృతుల్లో లోపం ఉన్న వారిలో, ముఖ్యంగా చిన్నపిల్లల్లో, గర్భిణీ స్త్రీలలో నీరు చేరుతుంది. ముఖ్యంగా పాదాలలో వీరికి నీరు ఎక్కువగా చేరుతుంది. ఇలాంటి వారు ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. అలవాటుగా ఉప్పును ఎక్కువగా తీసుకుంటే అధిక రక్తపోటు ఏర్పడే ప్రమాదం కలగవచ్చు. టమాటో సాస్, కెచప్, ఆలు చిప్స్, అప్పడాలు, వడియాలు, చీజ్ వంటి ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు, ఉప్పు చల్లిన పల్లీలు, ఊరగాయలు మరియు పచ్చళ్ళు వంటి సాంప్రదాయ ఆహార పదార్థాల్లో సోడియం ఎక్కువగా ఉంటుంది. తొందరగా రక్తపోటు వచ్చే ప్రమాదం రాకుండా ఉండటానికి అలాంటి ఆహార పదార్థాల వాడకం తగ్గించుకోవడం మంచిది. రక్తపోటు ఉన్నవారు ఉప్పు వాడకాన్ని ఈ విషయాలను పాటించడం వలన తగ్గించుకోవచ్చు. ఉప్పు రుచి అన్నది మనం అలవర్చుకున్న అలవాటు కాబట్టి చిన్నతనం నుండి తక్కువ ఉప్పును తినడం అలవాటు చేసుకోవాలి. వీలైనంత వరకు వంట చేసేటప్పుడు తక్కువ ఉప్పును వాడుకోవాలి. అలాగే టేబుల్పై ఉప్పు వాడకాన్ని మానేయాలి. సముద్రపు చేపలు, ఉప్పులో నానేసి ఎండబెట్టిన మాంసము, చేపలు మొదలగు వాటిని తినడం మానేయాలి. ఉప్పుతో కూడిన వెన్న వాడకంను మానేయాలి. పచ్చళ్ళు ఊరగాయలు తినరాదు. బేకింగ్ సోడా మొదలగు వాటిలో సోడియం ఉంటుంది కావున వాటిని తినడం మానేయాలి, లేదా వీలైనంత తక్కువగా తీసుకోవాలి. అలాగని అసలు ఉప్పు తినడం మానేయరాదు. ముఖ్యంగా ఎండలో పనిచేసేవారు వడదెబ్బ తగిలినప్పుడు, ముఖ్యంగా చిన్నపిల్లల్లో వాంతులు విరోచనాలు ఎక్కువగా అయినప్పుడు, డీహైడ్రేషన్కి గురైనప్పుడు వారి శరీరంలో సోడియం శాతం తగ్గిపోతుంది. వారికి ఒక గ్లాస్ నీళ్లలో ఒక చెంచా ఉప్పు ఒక చిటికెడు చక్కెర కలిపి తాగించాలి. అలాగే అయోడిన్ లోపం ఉన్నవారిలో థైరాయిడ్ గ్రంథి అసహజంగా పెరిగి గొంతువాపు వ్యాధి వస్తుంది. పర్వత ప్రాంతాలలోని ప్రజలు, ముఖ్యంగా గొంతువాపు ఉన్నవారు అయోడైజ్డ్ ఉప్పును ఉపయోగించాలి. ధర కొంచెం ఎక్కువైనప్పటికీ అయోడిన్ కలిపిన ఉప్పును తీసుకోవడం మంచిది. ఉప్పు ఎక్కువైనా తక్కువైనా ముప్పే కావున ఉప్పును సమతుల్యంగా తీసుకోవాలి. ఇప్పుడు వివిధ ఆహార పదార్థాలలో సోడియం యొక్క పరిమాణం ప్రతి 100 గ్రాములకు ఎంత ఉంటుందో తెలుసుకుందాం. ధాన్యాలు అయిన దంపుడు బియ్యం పాలిష్ చేసిన బియ్యంలో 25 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. అటుకులు, రవ్వ, బార్లీ గింజలు, మొక్కజొన్న, జొన్నలు, గోధుమ రవ్వ పొట్టు తీసిన గోధుమ పిండిలో 50 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. గోధుమలు, మొక్కజొన్నలు, సజ్జలలో 100 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. రాగులు గోధుమ పిండిలో 100 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉంటుంది. పప్పు దినుసులు అయిన పచ్చి బఠానీలలో 25 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. పొట్టు తీయని శనగపప్పులో 50 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. రాజ్మా, పొట్టు తీయని మునపప్పులు, మినుములలో 100 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. పెసరపప్పు, ఎండిన బఠానీలు, కందిపప్పులలో 100 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరలైన క్యాబేజీ, చామగడ్డ ఆకులు, గోంగూర, ముల్లంగి ఆకులు, చింత చిగుళ్లలో 25 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. లెట్యూస్లో 50 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. కొత్తిమీర, మునగాకులో 100 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. తోటకూరలో 100 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉంటుంది. దుంపకూరలైన క్యారెట్, ఉల్లిపాయ, ముల్లంగిలో 50 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. బీట్రూట్, ఆలుగడ్డలో 100 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. చామగడ్డ, చిలగడ దుంపలో 100 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉంటుంది. కూరగాయలు అయిన అనపకాయ, దోసకాయ, బీరకాయ, పొట్లకాయ, చిక్కుడు కాయలలో 25 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. కాకరకాయ, బెండకాయ, పచ్చిమామిడికాయ, ఉల్లిపొర, గుమ్మడి పండు, టొమాటాలలో 50 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. క్యాలీఫ్లవర్, మునక్కాయ, బొప్పాయి కాయలలో 100 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. జాక్ ఫ్రూట్, నూల్కోల్లో 100 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉంటుంది. నూనె గింజలు అయిన పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి పాలలో 25 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. నువ్వులు, బాదం పప్పు, వాల్నట్లలో 50 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. జీడిపప్పులో 100 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. మసాలాలు అయిన ఇంగువ, యాలాకులు, లవంగాలు, అల్లం, పచ్చిమిర్చి, మిరియాలు, చింతపండు, పసుపు, జాపత్రి, బిర్యానీ ఆకులలో 25 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. ఎండిన మిర్చి, ధనియాలు, జీలకర్రలో 100 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉంటుంది. పండ్లు అయిన జామకాయ, బొప్పాయికాయ, బేరిపండు, ఆరెంజ్లలో 25 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. అరటిపండు, యాపిల్, దానిమ్మ పండు, పైనాపిల్, పుచ్చకాయలలో 50 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. ఉసిరికాయ, నిమ్మకాయ, మామిడికాయ, సపోటాలలో 100 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. బేల్పండు, చెర్రీ పండు, తర్బూజ, బత్తాయిలలో 100 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉంటుంది. చేపలు మరియు సముద్రపు ఆహార పదార్థాలు అయిన కట్లచేప, బొచ్చచేప, ముర్రెళ్లలో 50 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. రొయ్యలలో 100 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. రోహు చేపలో 100 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉంటుంది. మాంసాహారమైన కోడిగుడ్లలో 50 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. పంది మాంసం, చికెన్ లివర్, మటన్లలో 100 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. పాలు, పాల పదార్థాలు అయిన బర్రె పాలలో 25 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. మేక పాలు, పెరుగులో 50 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. ఆవు పాలలో 10 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. విన్నారు కదా శ్రోతలు, ఆహారంలో ఉప్పు యొక్క విశిష్టత మరియు దాని వినియోగం. వచ్చే వారం మరొక అంశంతో మళ్లీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు. చలికాలం వచ్చేసింది. చలికి చాలా మందికి జలుబు, దగ్గు, జ్వరం, చలి వల్ల చర్మం మీద దురదలు, పగుళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా గాయమైతే నయం కావడం కూడా కొంచెం ఆలస్యంగానే ఉంటుంది. ఈ కాలంలో మరొక ప్రభావం ఏంటంటే ఎక్కువగా తినడం, తక్కువ వ్యాయామం చేయడం. కాబట్టి కొన్ని ఆరోగ్య సూచనలు పాటించడం తప్పనిసరి. వీటిలో ముందుగా తప్పనిసరిగా 8 గ్లాసుల నీళ్లు తాగుతూ ఉండాలి. అందువల్ల శరీరానికి అనారోగ్యం కలిగించే విషతుల్య పదార్థాలు విసర్జించబడతాయి. ఎక్కువగా నీరు త్రాగడం కష్టమనుకుంటే పండ్ల రసాలు, హెర్బల్ టీ కూడా తాగవచ్చు. ఈ కాలంలో చాలా మంది వేడి టీ, కాఫీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వీటితో పాటు 8 గ్లాసుల మంచి నీళ్లు తాగడం మర్చిపోకూడదు. ఈ కాలంలో ఎక్కువ బరువు పెరుగుతూ ఉంటారు. కాబట్టి ఆహార నియమాలను, వ్యాయామాలను తప్పకుండా పాటిస్తూ ఉండాలి. ఎందుకంటే వ్యాయామం శరీరంలో ఉన్న వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంతేకాకుండా శరీరాన్ని వేడిగా కూడా ఉంచుతుంది. ఈ కాలంలో వ్యాయామం చేయడం వల్ల శరీరం ఉత్సాహవంతంగా ఉంటుంది. ప్రతి ఉదయం గోరువెచ్చని నీటితో స్నానం చేయడం చర్మానికి మంచిది. మరీ చల్లగా, మరీ వెచ్చగా ఉన్న నీరు చర్మానికి హాని చేస్తుంది. స్నానపు నీటిలో 2 చుక్కల బాదం నూనె వేసుకుని స్నానం చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది. అలాగే పెసలను పిండి కొట్టించి ఆ పిండితో రోజు స్నానం చేస్తే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ తప్పకుండా రాసుకోవాలి. తడిపొడిగా ఉన్న చర్మం మీద మాయిశ్చరైజర్ రాయడం వల్ల చర్మం పొడిబారదు. మాయిశ్చరైజర్ లేదనుకుంటే ఏదైనా నూనె రాసుకోవచ్చు. స్వెటర్, మంకీ క్యాప్, మఫ్లర్, షాల్ వంటివి అవసరాన్ని బట్టి తప్పకుండా ధరించాలి. ఈ కాలంలో నాణ్యమైన కాటన్ దుస్తులను ధరించాలి. ముఖ్యంగా తడి వస్త్రాలను శరీరం పైన ఎక్కువసేపు ఉంచకూడదు. చలికాలంలో కాళ్ళు, చేతులు తరచుగా చల్లబడుతూ ఉంటాయి. అందువల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గవచ్చు. అందుకని కాళ్లకు సాక్సులు వేసుకోవడం, చేతులకు గ్లౌజులు తొడుక్కోవడం మంచిది. కొందరిలో కాలు మడమలు పగిలి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఇలా పాదాలకు పగుళ్లు వచ్చిన వారు రాత్రి నిద్రించడానికి ముందు గోరువెచ్చని నీటిలో ఉప్పు, చిటికెడు పసుపు వేసి పాదాలను నానబెట్టుకోవాలి. 1/2 గంట తర్వాత పొడి వస్త్రంతో శుభ్రంగా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత మాయిశ్చరైజర్ రాసుకుంటే ఈ పాదాల పగుళ్లు పోవడమే కాకుండా మృదుగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఆహారాన్ని వేడిగా లేదా నులివెచ్చగా ఉండేటట్లు చూసుకోవాలి. విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ ఇ, జింక్, మెగ్నీషియం ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం వలన ధమనులు సంకోచించి రక్త ప్రసరణ కష్టమవుతుంది. కనుక గుండె జబ్బులు ఉన్నవారు ఉదయకాల సమయంలో కాకుండా నడవడం, ఇతరత్ర వ్యాయామాలు ఎండలో చేయడం మంచిది. ఆస్తమా రోగులకు ఇది చాలా గడ్డు కాలం. వీరు సాధ్యమైనంత వరకు తమను తాము వేడిగా ఉంచుకుంటూ శ్వాసక్రియ సక్రమంగా ఉండేటట్లు చూసుకోవాలి. కొందరిలో తరచూ తలనొప్పి కూడా వస్తూ ఉంటుంది. ఇలా తలనొప్పి వచ్చేవారు మఫ్లర్ లేదా మంకీ క్యాప్ తప్పనిసరిగా ధరించాలి. బయట ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం వలన శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గి జలుబు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాక వాతావరణంలో దుమ్ము, పొడి మరియు చల్లగాలులు దగ్గుకు దారితీస్తాయి. ఫ్లూకు సంబంధించిన జ్వరాలు ఎక్కువగా వచ్చే కాలం ఇది. చలికాలంలో బాగా నిద్రపోవడానికి ప్రయత్నం చేయాలి. రోజుకు 8 గంటల పాటు మంచి నిద్ర ఉండేటట్లు చూసుకోవాలి. దీనివల్ల శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. ఈ సూచనలు మీరు పాటిస్తారని కోరుకుంటూ ఇక సెలవు.
ఆరోగ్య రుచులకు స్వాగతం. శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే చిలకడ దుంప హల్వా తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానమేంటో ఒకసారి వినేద్దాం. చిలకడ దుంప హల్వా తయారీకి కావలసిన పదార్థాలు: పొట్టు తీసి ఉడికించిన చిలకడ దుంప ముక్కలు 2 కప్పులు, చక్కెర 200 గ్రాములు, పాలు 500 మిల్లీలీటర్లు, యాలకుల పొడి 1 స్పూన్, జీడిపప్పులు 6, ఎండు ద్రాక్ష 6, నెయ్యి 3 చెంచాలు, కోవా 1/2 కప్పు. ఇక మనం తయారీ విధానంలోకి వెళ్లిపోదాం. ముందుగా కడాయి తీసుకుని నెయ్యి వేసి వేడి చేసి జీడిపప్పులు, ఎండు ద్రాక్షాలను 2 నిమిషాల పాటు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో పొట్టు తీసిన చిలగడ దుంప ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. చిలగడ దుంప ముక్కలు పూర్తిగా వేగిన తరువాత ఒక గ్లాస్ పాలు పోసి ఉడకనివ్వాలి. చిలగడ దుంప ముక్కలు ఉడుకుతుండగా మిగిలిన పాలు, చక్కెర కొద్ది కొద్దిగా వేస్తూ అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. 5 నిమిషాల తరువాత చిలగడ దుంప పాల మిశ్రమానికి యాలకుల పొడి, కోవా జత చేసుకోవాలి. యాలకుల పొడి, కోవా పూర్తిగా కలిసిపోయేంత వరకు పొయ్యి ఆరిపివేయకూడదు. మిశ్రమం మెల్లగా గట్టిపడుతూ దగ్గర పడేంత వరకు ఉంచి పొయ్యి ఆరిపేయాలి. దీనిని ఒక పళ్లెంలోనికి తీసుకుని జీడిపప్పు, ఎండు ద్రాక్షలతో అలంకరించుకోవచ్చు. విన్నారు కదా శ్రోతలు, మనందరికీ నోరు దించే గుమగుమలాడే చిలగడ దుంప హల్వా తయారైపోయింది. మీ అందరి కోసం తయారీ విధానం మరోసారి చెప్పేస్తున్నాం, శ్రోతలు సరిచూసుకోండి. ముందుగా కడాయి తీసుకుని నెయ్యి వేసి వేడి చేసి జీడిపప్పులు, ఎండు ద్రాక్షాలను 2 నిమిషాల పాటు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో పొట్టు తీసిన చిలగడ దుంప ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. చిలగడ దుంప ముక్కలు పూర్తిగా వేగిన తరువాత ఒక గ్లాస్ పాలు పోసి ఉడకనివ్వాలి. చిలగడ దుంప ముక్కలు ఉడుకుతుండగా మిగిలిన పాలు, చక్కెర కొద్ది కొద్దిగా వేస్తూ అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. 5 నిమిషాల తరువాత చిలగడ దుంప పాల మిశ్రమానికి యాలకుల పొడి, కోవా జత చేసుకోవాలి. యాలకుల పొడి, కోవా పూర్తిగా కలిసిపోయేంత వరకు పొయ్యి ఆర్పివేయకూడదు. మిశ్రమం మెల్లగా గట్టిపడుతూ దగ్గర పడేంత వరకు ఉంచి పొయ్యి ఆర్పివేయాలి. దీనిని ఒక పళ్లెంలోనికి తీసుకుని జీడిపప్పు, ఎండు ద్రాక్షాలతో అలంకరించుకోవాలి. ఇక మనం దీనిలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలేంటో వినేద్దాం. పోషక విలువలు: పీచు పదార్థాలు, విటమిన్ ఏ, బీటా కెరోటిన్ సమృద్ధిగా లభిస్తాయి. నీటిని అధిక శాతంలో కలిగి ఉంటుంది. ప్రోటీన్లు తక్కువ మోతాదులో లభిస్తాయి. పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. ఆరోగ్య లాభాలు: ఊబకాయంను తగ్గించుకోవచ్చు. హృదయ రోగులకు మంచి ఆహారం. మధుమేహంను అదుపులో ఉంచుతుంది. శరీర బరువును అదుపులో ఉంచుతుంది. విన్నారు కదా శ్రోతలు, చిలగడ దుంప హల్వా వలన ఎన్ని పోషక విలువలు, ఆరోగ్య లాభాలు ఉన్నాయో అందరూ తప్పక చేసుకుంటారని ఆశిస్తూ వచ్చే వారం మరొక పోషక వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞాన గణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: సేంద్రియ వ్యవసాయం వల్ల లాభాలు ఏమిటి? ఏ, కార్బన్ డైఆక్సైడ్ తగ్గించడం. బి, వాతావరణ కాలుష్యం తగ్గించడం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి, వాతావరణ కాలుష్యం తగ్గించడం. గత వారం రెండవ ప్రశ్న: అంతర పంటలు అంటే ఏమిటి? ఏ, మిశ్రమంగా పండించుట. బి, ఒకే నేలలో వేరువేరు పంటలను వేరువేరు వరుసలలో వేయటం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి, ఒకే నేలలో వేరువేరు పంటలు వేరువేరు వరుసలలో వేయటం. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపినవారు జ్యోత్స్నారావు, ప్రగతినగర్, వి నాగేశ్వరరావు, నర్సాపురం, సురేష్ అన్నం, కైకలూరు. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు ఎవరూ లేరు. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేనుకబుర్ల తరపు నుండి అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: జీవన ఎరువులు ఎన్ని రకాలలో మనకు లభిస్తాయి? ఆప్షన్ ఏ 4 రకాలు, ఆప్షన్ బి 7 రకాలు. ప్రశ్న మరొకసారి: జీవన ఎరువులు ఎన్ని రకాలలో మనకు లభిస్తాయి? ఆప్షన్ ఏ 4 రకాలు, ఆప్షన్ బి 7 రకాలు. ఈ వారం రెండవ ప్రశ్న: నత్రజనిని అందించే జీవన ఎరువులు ఏమిటి? ఆప్షన్ ఏ రైజోబియం, ఆప్షన్ బి బవేరియా. రెండవ ప్రశ్న మరొకసారి: నత్రజనిని అందించే జీవన ఎరువులు ఏమిటి? ఏ రైజోబియం, బి బవేరియా. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1 A అని, బి అయితే 1 B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2 A అని, బి అయితే 2 B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరొకసారి 9550704672కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.